గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనాపూర్వకంగా కొనసాగగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు నేను వేషధారణను గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నేను వేచి చూస్తూ ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క టాపిక్ నా మనసును తాకటం జరిగింది. కాబట్టి దీనిని గురించి మనం కొంత ధ్యానించాలని ఈ దినమందు నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితంలో మానవ మాత్రులమైనటువంటి మనము ఏదో ఒక విషయంలో గాడి తప్పిపోయేటువంటి వారంగా ఎప్పుడూ ఉండగలము, ఉంటూ ఉంటాం కూడాను. అయితే జరిగేటువంటిది ఏంటంటే దానిని బట్టి ధైర్యం తెచ్చుకొని, అంటే ఒక తప్పు జరిగిన తర్వాత దానిని సరి చేసుకోకుండా దానిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఇంకొన్ని విషయాల్లో కూడా తప్పిపోయేటువంటి అవకాశం చాలామందిలో ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పటికే ఒక దానిలో నువ్వు తప్పటడుగు వేసావు కదా, ఒకరు తప్పావు కదా, ఇంకో రెండు చేస్తే మాత్రం ఏమైంది అనేటువంటి ధైర్యం, మొండి ధైర్యము, పిచ్చి ధైర్యాన్ని సాధారణ వాళ్ళు కల్పించడం వలన వారు ఈ తప్పును సరిచేసుకునే బదులు సరిచేసుకోకుండా ఇంకో కొన్ని విషయాల్లో తప్పిపోయేటువంటి అవకాశం వారిలో ఉంటూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి లోపల హృదయాంతరంగంలో ఆత్మీయ జీవితం నుండి తప్పిపోయినట్లు తెలిసినప్పటికీ దానిని ఏమాత్రం సరి చేసుకోకుండా లోపల అదే విధంగా ఉంటూ, లేక ఇంకొంత హీనమైన ఆత్మీయ స్థితికి చేరుతూ కూడా పైకి మాత్రం విశ్వాసులంగానే అన్ని ఆచార అలవాట్లు కొనసాగించేటువంటి వరంగా ఉంటూ ఉంటాం. ఇది చాలామంది విషయంలో జరిగేటువంటి పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. విశ్వాసులైనటువంటి వారు తప్పిదములు చేయరని నేను చెప్పట్లేదు, కానీ ఆ చేసేటువంటి తప్పిదములను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము మన యొక్క హృదయములను పరిశోధించుకుని మన యొక్క జీవితములను క్రమపరుచుకునేటువంటి వారమై ఉండాలి. అయితే దానికి భిన్నంగా జరిగేటువంటిది ఏంటంటే, కొన్ని విషయాలు మనం తప్పు చేసినప్పటికీ, అవి తప్పని మనకు మన సాక్షికి తెలిసినప్పటికీ మొండిగా మనము అదే విధంగా కొనసాగుతూ దాన్ని సరి చేసుకోవాలనేటువంటి ఆ యొక్క స్థితిని పక్కన పెట్టివేసి అదే విధంగా కొనసాగేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. దీని వలన ఏమవుతుందంటే, అది సరి చేసుకోవటం పోయి ఆత్మీయ పరిస్థితి ఇంకా జటిలంగా తయారవుతూ ఉంటుంది. ఇది చాలామంది విశ్వాసుల్లో కనబడేటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఈ విధంగా పేరుకుపోయినటువంటి వాటితోటి వాళ్ళు వేషధారణ బ్రతుకు బ్రతికేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంటే పైకి మాత్రము విశ్వాసులుగానే చలామణి అవుతూ ఉంటారు, కొనసాగుతూ ఉంటారు. అన్ని అలవాట్లు, పారంపర్యాచారాలు, ఆచారాలు ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతూ ఉంటాయి. ఒంటరి ప్రార్థన కూడా వెళితే వెళ్ళేటువంటి వారిగా ఉండవచ్చును. ఒక ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి, మిగిలినటువంటి కూటాలకు అటెండ్ అవ్వటం అనేటువంటిది, ఇవన్నీ కూడా మామూలుగానే జరిగితే జరగవచ్చును. అయితే ఆ హృదయాంతరంగంలో దేవునికి వారికి మధ్యన అడ్డుగా ఉన్నది అని తెలిసినటువంటి ఆ యొక్క తప్పిదములను మాత్రము వారు సరిచేసేటువంటి వారుగా ఉండకుండా ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉంటారు. దీని వలన ఏమవుతుందంటే, దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రయోజకులుగా ఉండలేరు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేటువంటి వారుగా వారు ఉండలేరు. మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా వారు పాలుబొంపులు పొందుతూనే ఉంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ కూటాలు కూడా జరిపి వస్తే వచ్చేవారు ఉండి ఉండవచ్చును. లేకపోతే గుడిలో చేసేటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేటువంటి వారుగా ఉండవచ్చును. ఇలాంటివన్నీ జరిగితే జరిగి ఉండవచ్చును. అయితే నీ యొక్క విశ్వాస జీవితం అనేటువంటిది ప్రయోజనకరంగా ఉండాలి అని అన్నట్లయితే, దేవునికి నీకును మధ్య ఏ యొక్క అడ్డుబండ లేదని నీ మనసాక్షి నీకు తెలియజేయవలసి ఉన్నది. అది ఒకవేళ నీకు తెలియజేయకుండా అలా ఉన్నట్లయితే, అంటే దేవునికి నీకును మధ్యన కొంత అవరోధం ఏదో ఉన్నది అని నీ మనసాక్షి నీకు తెలియజేస్తున్నప్పుడు దానిని నువ్వు సరి చేసుకునకుండగా అదే విధంగా కొనసాగుతున్నట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండగలవు, లేకపోతే ఇంకా హీనమైన దిశకు వెళ్ళగలవు, కానీ ముందుకు మాత్రము వెళ్ళలేము. ఈ విధమైనటువంటి పరిస్థితి, స్పిరిచువల్లీ స్టాగ్నేటెడ్ లైఫ్ అనేటువంటిది కొంతమందిలో నెలల తరబడి అలాగే ఉండవచ్చును, కొంతమందిలో సంవత్సరాలు అలాగే గడవచ్చును, కొంతమందిలో దశాబ్దాలు ఇలా గడవచ్చును, ఇంకొంతమంది జీవితంలో జీవితం అంతా కూడాను ఇలాగే కొనసాగవచ్చును. ఇది చాలా చిన్న విషయం, కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే దానిని మనం ఎంతకాలమైనా ప్రయోజనకరంగా కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని నిష్ప్రయోజనకరంగానే గడిపేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించి 10 రోజులు అవుతున్నది. అయితే నీ యొక్క జీవితము ఇప్పటి వరకు ఎలాగ ఉన్నది, ఇక ముందు ఎలా ఉండబోతున్నది అనే దాని గురించి ఆలోచించవలసినటువంటి సమయము నీ ముందున్నది. ఇప్పటి వరకు ఎలాగున్నది, ఏ విధంగా కొనసాగింది, ఏమి చేసావు నువ్వు, ఎలా చేసావు, ఈ విషయాలన్నీ నువ్వు విశ్లేషించినట్లయితే ఇప్పుడు నువ్వు ఎలా ఉండవలసి ఉన్నది, ఇక ముందు ఎలా ఉండవలసి ఉన్నది అనేటువంటి దానిని నువ్వు నిర్ణయించుకుంటానికి వీలవుతుంది. మనకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి మనం కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటుంటాం జనరల్గా. అయితే మనం కలిగి ఉన్నటువంటి అభిప్రాయానికి భిన్నంగా మనం ఏదైనా వార్త విన్నట్లయితే ఆ వ్యక్తిని గురించి ఆశ్చర్యపడుతూ అత్యంత సందేహం వెలిబుచ్చేటువంటి వారంగా అప్పుడప్పుడు ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు కొందరి గురించి మనము నమ్మలేని విషయాల్ని, నిజాల్ని విన్నప్పుడు అతడా లేకపోతే ఆమె అని ఇలా అడుగుతూ పరిపాటే మనందరికీ. ఎందుకంటే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా అలాంటి వార్త మనము ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి వారని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. అయితే వారిని గురించి భిన్నమైనటువంటి సమాచారం మనం విన్నప్పుడు, మన అభిప్రాయానికి భిన్నంగా ఉన్నటువంటి సమాచారం మనం విన్నప్పుడు అప్పుడు అలాంటి ఆశ్చర్యాన్ని మనం వ్యక్తం చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. వేషధారణ అంటే లేని దానిని ఉన్నట్లుగా, లేకపోతే ఉన్నదానిని లేనట్లుగా చూపటానికి, కనపరచడానికి, లేక నమ్మ చేయటానికి చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇది సాధారణంగా మనం నిత్య జీవితంలో నటన అనేటువంటి దానిలో చూస్తూ ఉంటాము. డ్రామాలు జరుగుతూ ఉంటాయి కదండి, ఈ వేషాలు వేసుకోవటం అనేటువంటిది, డైలాగులు చెప్పటం అనేటువంటిది, నటించటం అనేటువంటిది, ఇదంతా కూడాను ఈ నటనలో మనం చూస్తూ ఉంటాము. అయితే మనం మన నిత్య జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాల్లో సహితము, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో జరిగేటువంటి లావాదేవీల్లో సహితము, కొన్నిసార్లు మనము వాళ్ళు చెప్పేటువంటి దానికి చేసేటువంటి దానికి తేడా అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాము. నమ్మబలుగుతూ ఉంటారు కొంతమంది. ఈ విధంగా లేని దానిని ఉన్నట్లుగా నమ్మబలికి వారు మనుషులను మోసం చేసేటువంటి వారుగా ఉంటుంటారు. అనేక సార్లు మనం కూడా మోసపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ రకంగా నిత్య జీవితంలో మనము ఏదైనా మోసానికి గురైనట్లయితే మనం చాలా బాధపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మనం ఎవరి ద్వారానైతే ఈ విధమైనటువంటి మోసానికి గురయ్యామో వారి మీద అసహనం అనేటువంటిది వ్యక్తం చేయటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు వీరు చేసినటువంటి మోసాలను బట్టి దేవుడి మీద కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఏంటండి, పలాన చోట నుండి ఇలాంటి విశ్వాసులు వచ్చారండి, వీరు పలానా సంఘానికి చెందిన వారని చెప్పారండి, ఇలాంటి మాటలు చెప్పారండి, ఇదిగోండి ఇవన్నీ చెప్పినప్పుడు మేము పూర్తిగా వారిని నమ్మామండి, ఆ తర్వాత పరిస్థితి చూస్తే ఈ రకంగా ఉందండి, ఏంటండి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులంతా ఇలాంటి వాళ్ళేనా, ఆ సంఘస్థలంతా ఇలాంటి వాళ్లేనా, దేవుని బిడ్డలంతా ఇలాంటి వాళ్లేనా అని పలికేటువంటి సందర్భాలు కొన్ని మనకి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. ఇదంతా కూడాను ఎందుకు జరుగుతుందంటే ఉన్నదానిని కాకుండా లేని దానిని ఉన్నట్లుగా చెప్పడం వలన, నమ్మజేయటం వలన, వేషధారణతో ప్రవర్తించడం వలన ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మనుషులంతా కూడా సాధారణంగా ఎప్పుడో ఒకసారి ఈ వేషధారణ చేసిన వారై ఉంటా ఉంటారు. ఓసారి కాకపోతే మరోసారి, ఓ సందర్భం కాకపోతే మరో సందర్భం, మొత్తానికి ఎప్పుడో ఒకసారి నటించేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో కొన్నిసార్లు మన మొహాన్ని చల్ల చేసుకునేందుకు, చల్ల చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే నలుగురిలో మొహం వెతుకుని తిరిగేటువంటి ఆ యొక్క పరిస్థితిని కాపాడుకునేందుకు ఉన్నవి లేవన్నట్లుగా నటిస్తూ ఉంటాము చెప్తూ, కొన్నిసార్లు లేనివి ఉన్నవి అని చెప్తూ ఎదుటి వారిని నమ్మజేసే విధంగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అన్యులు లేక ఈలోక సంబంధులైనటువంటి వారి విషయంలో యుక్తిగా కుటిలంగా ప్రవర్తించడం అనేటువంటిది మనకు సాధారణంగా కనిపించేటువంటి లక్షణమే. దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే లోకరీతిగా చూసినట్లయితే అది సర్వసాధారణమైనటువంటి విషయం, అది అందరూ చేసేటువంటిది, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు, కొందరు తరచుగా చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే ఈ లక్షణాలు విశ్వాసుల్లోనూ, ఇంకా చెప్పాలంటే సేవలో పాలి భాగస్సులుగా ఉన్నవారిలో సహితము మనకు కనిపించినట్లయితే అప్పుడు మనము కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటాం. ఏమిట్రా ఇలాంటి వ్యక్తి నుండి వేషధారణ అనేటువంటిది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇతడు విశ్వాసిగా చాలా కాలం నుండి ఉంటున్నాడు, అంతేకాదు సేవలో కూడా పాలి భాగస్థుడిగా ఉండేటువంటి మనిషి. ఇతనిలో నేను వేషధారణ అనేటువంటిది చూస్తున్నానేంటి అని చాలామంది అభ్యంతరపడేటువంటి వారుగా ఉంటారు. వెంటనే దానిని మొహం మీదనే అడిగేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటుంటారు. కానీ నిన్ను గమనించిన తర్వాత నీ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకునేటువంటి వారు, లోపల మార్చుకునేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. అంతేకాకుండా వారు విశ్వాస జీవితంలో సహితము బలహీనులయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము, సేవలో పాలు పొందుతున్నామని చెప్పుకునేటువంటి మనము, మనం చెప్పేటువంటి ప్రతి మాట, మనం చేసేటువంటి ప్రతి పని కూడాను ప్రతి ఒక్కరూ వే చేస్తూ ఉంటారని, అవతల ఉన్నటువంటి వారు దాని తూకం వేస్తూ ఉంటారని, అనాలిసిస్ చేస్తూ ఉంటారని ఇప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకునవలసి ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ విశ్వాసులు, లేకపోతే కాపర్లు, లేకపోతే సేవలో పాలు పంపులు పొందుతున్నటువంటి వారు, లేకపోతే సీనియర్స్ అనేటువంటి వీరికి వేషధారణ అనేటువంటిది ఎలా వచ్చింది, ఎలా అబ్బింది అనేటువంటి దానికి చాలా కారణాలు ఉండవచ్చును. అయితే వీరికి ఇది అభ్యం తర్వాత వీరి నుండి కొన్ని లక్షణాలు అనేటువంటివి అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటూ ఉంటాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని మనం చూద్దాం. మొదటిగా, వేషధారణకు వెనుక ఉండి నడిపించేటువంటి డ్రైవింగ్ ఫోర్స్ ఏమై ఉంటుందంటే స్వార్థ ప్రయోజనం అనేటువంటిది. కాబట్టి స్వార్థ ప్రయోజనం అనేటువంటిది ఏదో ఒకటి వెనకాల ఉండి వీరిని నడిపించటం వలన వీరు వేషధారణ బ్రతుకు బ్రతికేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఈ యొక్క స్వార్థ ప్రయోజనము ఏ రకానికి సంబంధించినటువంటిదై ఉండవచ్చు అంటే కొందరికి పేరు ప్రఖ్యాతులకు సంబంధించినదై ఉండవచ్చును. వారు చాలా పాపులారిటీ పొందాలని చెప్పి ఓవర్ నైట్ ఏదో పెద్ద సేవకునిగా ప్రపంచానికి తెలియబడవాలనని చెప్పి, లేకపోయినట్లయితే ఇంకేదో స్వస్థత వరం ఉన్నటువంటి సేవకులుగా గుర్తించబడాలని చెప్పి పెద్ద సేవకుడిగా కనపడాలని, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి డ్రైవింగ్ ఫోర్స్ కొంత ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వారు ఈ వేషధరణకు పాల్పడేటువంటి వారుగా ఉండవచ్చును. కొంతమంది ధనము లేక సంపదలకు సంబంధించినటువంటి డ్రైవింగ్ ఫోర్స్ కలిగి ఉండవచ్చును. ఎందుకంటే చాలామంది ఈ లోకంలో విశ్వాసులని చెప్పుకుంటూ కాపర్లుగా మారినటువంటి వారిలో అనేకులు అనతి కాలంలోనే వారు సేవ చేయటాన్ని పక్కన పెట్టివేసి వారు ధనధాన్యములను సంపాదించుకునేందుకు, ఆస్తిపాస్తులను సంపాదించుకునేందుకు, సేవ చేయటానికి బదులుగా సేవ చేయించుకునేవారిగా తయారయ్యేందుకు వారు స్వార్థ ప్రయోజనములను ఆశించి వేషధారణ అనేటువంటి దానిని ప్రదర్శించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీటిలో కొన్ని, లేకపోతే అన్ని, లేకపోతే ఇంకొన్ని ఇలాంటి కాంబినేషన్స్గా ఇవి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి వేషధారణతో ప్రవర్తిస్తున్నాడంటే దాని వెనకాల ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ డ్రైవింగ్ ఫోర్స్ స్వార్థ ప్రయోజనాన్ని వారికి చేకూర్చేటువంటిదై ఉంటూ ఉంటుంది. ఒక విశ్వాసి లేకపోతే ప్రముఖుడైనటువంటి వాని యొక్క జీవితంలో స్వార్థ ప్రయోజనానికి ప్రాముఖ్యత పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే దేవునితో ఉండేటువంటి సరైన సంబంధము అతనికి ఆగిపోయింది అని మనం చెప్పవచ్చు, లేకపోతే గాడి తప్పుతుందని మనం చెప్పవచ్చు. కొన్నిసార్లు దేవునికన్నా మనలను మనము, లేకపోతే మనుషులను ఈ సంబంధమైనటువంటి వాటిని ఎక్కువగా ఎంచుతూ వారిని మెప్పింపజేయాలని మనం తాపత్రయపడుతూ ఉంటాము. కొంతమంది చిన్న ఇవాంజలిస్టులు, కొంతమంది వారి పైన ఉన్నటువంటి పెద్ద ఇవాంజలిస్టుల యొద్దకు వెళ్ళి ఈ వేషధారణ చేసేటువంటి వారుగా ఉండవచ్చును. ఎందుకంటే వారి యొక్క మెప్పును పొందాలని చెప్పి వీరు ఆశించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. నువ్వు సేవ బాగా చేస్తున్నావయ్యా, చాలా మంచి సేవ చేస్తున్నావు అని వారితో చెప్పించుకోవాలని ఆ మాటలు వీరు ఆశపడేటువంటి వారై ఉంటారు. కాబట్టి వారిని సంతోషపెట్టే విధంగా, వారికి ఇష్టమైన రీతిగా మాట్లాడుతూ, వీరు మోసకరమైనటువంటి విధంగా ప్రవర్తించేటువంటి వారై ఉండవచ్చు. ఈ విధంగా మనుషులను లక్ష్య పెట్టేటువంటి వారు, వారి యొక్క ప్రశంసలను అందుకోవాలని ఆశించేటువంటి ఈ స్వార్థ ప్రయోజనం అనేటువంటిది వారికి డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటూ వారిని వేషధారణ బ్రతుకులోనికి నడిపిస్తూ ఉంటుంది. వేషధారణ బ్రతుకు బ్రతికేటువంటి వారు విశ్వాసాన్ని పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారు బ్యాక్స్లిడింగ్ కండిషన్లోనికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే వెళ్ళిపోయారని మనం చెప్పవచ్చు. కొంతమంది విషయంలో దీర్ఘకాలికమైనటువంటి ఈ యొక్క విశ్వాస యాత్రలో కొంతమంది సొమ్మసిల్లినటువంటి వారై అలసినటువంటి వారై ఇతరుల వైపు లోకం వైపు చూస్తూ వెనుకడుగు వేసేటువంటి వారుగా అయిపోతూ ఈ ప్రాసెస్లో వేషధారణను ఒక పద్ధతిగా వారి భక్తి యుక్తులను ఇతరుల ముందు కనపరిచే విధంగా వాడుకునేటువంటి దానికి పద్ధతిగా వాడుతూ ఉంటారు. కొంతమంది ప్రారంభంలో బాగానే ఉంటారు, కొంతకాలం వరకు బాగానే సాగుతారు, ఇంకొంతకాలం కూడా బాగానే సాగుతారు. అయితే ఇంకా కాలం గడుస్తున్న కొలది వారు సొమ్మసిల్లినటువంటి వారే విశ్వాసులు ఉంటూ ఉంటారు. ఈ సొమ్మసిల్లటం అనేటువంటిది విశ్వాస జీవితంలో చాలా అనర్థకాలకి గురితీస్తూ ఉంటుంది. ఈ సొమ్మసిల్లటం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, మనము ఇతరులను చూచి మనతో జీవితాన్ని ప్రారంభించి చుట్టూ వారు ఎలా ఈలోక రీతిగా స్థిరపడుతున్నారు, మనం ఎలా ఉన్నాము విశ్వాసయాత్రలో సాగుతూ అని రెండింటిని పోల్చుకుంటూ, వారు అనతికాలంలోనే భూములను ఆస్తిపాస్తులను పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటూ ఉంటాం, మనము వాటి వేటిని సంపాదించుకోనలేని స్థితిలో మన నిజాయితీని బట్టి వెనుకనే ఉండిపోవటం అనేటువంటి దాన్ని చూసినప్పుడు కొంతమంది అభ్యంతరపడి సోమసిల్లినటువంటి వారే, ఇదంతా వేస్ట్, వారు చూడు ఎలా ఉన్నారో నాతో ప్రారంభించినటువంటి వారు కాబట్టి నేను కూడా అలా అయిపోతే పోతుంది అనేటువంటి ఉద్దేశం చేత వీరు ఆ మొదట ఉండినటువంటి ఒక బ్రతుకులోని కొంతమంది వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండవచ్చును. ఇంకొంతమంది విషయంలో ఆత్మలో పెద్దవారైనటువంటి వారిలో సరైనటువంటి మాదిరి జీవితం చూడకపోవటం వలన కూడా వీరు వేషధారణ బ్రతుకులోనికి వెళ్లేటువంటి వారుగా ఉండవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉన్నాను అనుకోండి, ఓ నేను ఒక చిన్న పాస్టర్ని అనుకుందాం. నేను పాస్టర్ని కాదు, కానీ ఒక చిన్న పాస్టర్ని అనుకుందాం. నాకంటే పెద్ద పాస్టర్ గారు మరొక ఆయన ఉన్నారు, ఆయన క్రింద నేను పనిచేస్తున్నానని అనుకుందాం. నేను ఆయనతో మాట్లాడటానికి వెళ్ళాను అనుకుందాం. నేను ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మాటల్లో నాకు ఏదో వాక్యానుసారంగా ఉండనటువంటి వాటిలో ఆయన కొంత రిలాక్స్డ్గా ఉన్నట్లుగా నాకు అనిపించింది అనుకోండి. అలాంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నట్లుగా నాకు అనిపించింది అనుకోండి. అంటే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాక్యానుసారమైనటువంటివి కావు అని నాకు అనిపించింది అనుకోండి. ఆయన మొహం మీద ఏంటండి వాక్యానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారని నేను చెప్పకపోవచ్చు, కానీ నా హృదయంలో నేను క్రిటికల్గా ఆలోచిస్తూ ఉంటాను, నవ్వుతూనే ఉంటాను, ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను, కానీ ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటిది కదా, దీనిని ఈయన ఎలా చేస్తున్నాడు కదా అని నేను లోపల దానిని అనలైజ్ చేసుకుంటూనే ఉంటా ఉంటాను. ఆ యొక్క సంభాషణ అంతా పూర్తి చేసి వచ్చిన తర్వాత నేను చేయవలసినటువంటి తదుపరి కార్యక్రమాల్లో పనుల్లో కూడాను నేను కూడా వాక్యానుసారం కానటువంటి కొన్ని నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు జరపటం వలన ప్రమాదం ఏమీ లేదు, ఎందుకంటే నాకంటే పెద్దవారే అలా చేస్తున్నారు కాబట్టి నేను చేయటంలో తప్పే ఉంది అనేటువంటి ఆ యొక్క మొండిదైర్యాన్ని నేను పొంది దేవుని యొక్క కట్టడాల నుండి దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశము, దానిని బట్టి నేను వేషధారణిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితులలో ఇది నేను జరగటం అనేటువంటిది చూశాను. కాబట్టి కీ పొజిషన్స్లో ఉన్నటువంటి వారు, పెద్దవారు అనబడేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. వారి యొక్క ప్రతి మాట ప్రతి ఒక్కరూ కూడాను ఇవాల్యుయేట్ చేసేటువంటి వారుగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడాను క్రిటికల్గా చూసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఇక వేషధారులుగా మారినటువంటి లేకపోతే వేషధారులుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉండవచ్చు, సింప్టమ్స్ అంటాం. ఒక వ్యక్తికి అనారోగ్యము వచ్చినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం మనకున్నటువంటి సింప్టమ్స్ లక్షణాల గురించి చెప్తాం. దగ్గు వస్తుందా? వస్తుందండి. తుమ్ములు ఉన్నాయా? ఉన్నాయండి. పాడిశం పడుతుందా? లేదండి. ఇలాగా మనకున్నటువంటి లక్షణాలన్నీ కూడా చెప్తూ ఉంటాం. ఈ వేషధారులకు కూడాను ఉండేటువంటి కొన్ని లక్షణాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి, తరచుగా అవి కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలని బట్టి మనం వీళ్ళు వేషధారులు అయి ఉండవచ్చును లేకపోతే వేషధారులే అని నిర్ణయించేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటూ ఉంటాయి అంటే, మొట్టమొదటిగా వీరి ప్రవర్తన వాక్యానుసారంగా ఉండేటువంటిదిగా ఉండదు, అదే విధంగా యూనిఫామ్ గా ఉండదు, ఏకరీతిగా ఉండదు, సమంగా ఉండదు. ఒకసారి ఏమో ఒక రకమైనటువంటి తీర్పు చెప్తారు, అదే సిట్యుయేషన్ లో అదే రకమైనటువంటి కేసులో మరో సందర్భంలో మరో రకమైనటువంటి తీర్పు వీళ్ళు చెప్పేటువంటి వారుగా ఉంటుంటారు. అంటే వీరి యొక్క తీర్పులు చేసేటువంటివి, వీరి నిర్ణయాలు అనేటువంటివి, వీరు చెప్పేటువంటి ఆ యొక్క జడ్జిమెంట్స్ అనేటువంటివి వాక్యానుసారంగా కాక, వాక్యాన్ని బేస్ చేసుకుని ఉండేటువంటివిగా కాక, పేదలకు ధనికులకు మధ్యన తారతమ్యాన్ని చూపేటువంటి వారిగాను, లేకపోతే పదవిలో ఉన్నటువంటి వారికి పదవి ఏమీ లేనటువంటి వారికి మధ్య తారతమ్యం చూపేటువంటి వారుగాను, ఈ విధమైనటువంటి పొందికలైనటువంటి జడ్జిమెంట్స్ వీళ్ళు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక రెండవది, మనుషులు చూసేటువంటి సమయంలో వీరు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, మనుషులు చూడనటువంటి సమయంలో మరో రకమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉంటూ ఉంటారు. అంటే మనుషులు వింటున్నారని, వారు చూస్తున్నారని, చుట్టుప్రక్కన తెలిసిన వారున్నారని, గమనించేవారున్నారని వారికి తెలిసినప్పుడు వారు భక్తి పరులలాగా వేషధారులై మాట్లాడుతుంటారు. కానీ అలాంటి వారెవరూ లేరు చుట్టూ అని తెలిసినప్పుడు తమ ఇష్టానుసారంగా లోకస్తులలాగానే మాట్లాడేటువంటి వారుగా వీరు ఉంటూ ఉంటారు. క్రిటికల్ సిట్యుయేషన్స్లో ఉన్నప్పుడు వీరు అబద్ధం చెప్పేందుకు కానీ, వీరు సత్యం నుండి పూర్తిగా దూరమైపోయిన వారని తమను తాము తెలియజేసుకునేందుకు సహా వారు ఏమాత్రం సంకోచించేటువంటి వారుగా వారు ఉండరు. మిగిలినటువంటి అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ వీరేదో కొద్దో గొప్ప మొహమాట పడుతూ అలా చెప్పాలా ఇలా చెప్పాలా అని తడవ చేసేటువంటి వారుగాను, తడబడేటువంటి వారుగాను ఉండొచ్చును. కానీ కొంత క్రిటికల్ సిట్యుయేషన్లో ఉన్నప్పుడు, అంటే క్రిటికల్ సిట్యుయేషన్ అంటే యేసు ప్రభును పట్టుకొనటానికి వాళ్ళంతా కూడాను గెచ్చమనే తోటలో వచ్చారు చూసారా, అటువంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఎదురైనట్లయితే వీళ్ళు చెప్పేటువంటిది పూర్తిగా అబద్ధమే అయి ఉంటుంది తప్ప సత్యం అనేటువంటిది వీరి నోటి నుండి వచ్చేటువంటిదిగా ఉండదు. తర్వాత, వీరి హృదయాంతరంగంలోని కోరిక అనేటువంటిది పూర్తిగా స్వార్థపూరితమైనటువంటిదై ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి చుట్టూ ఉండేటువంటి వారిని బట్టి వారు కొంత వెనుకకు తగ్గేటువంటి వారిగా ఉన్నప్పటికీ, వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ గురి గమనము మాత్రము ఆ స్వార్థపూరితమైనటువంటి కోరిక వైపునకే వారిని తీసుకుని వెళ్లేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. వీరు తీర్చేటువంటి తీర్పులు అనేటువంటివి ఎప్పుడూ ఒకే రకంగాను వాక్యానుసారమైనటువంటివిగా ఉండవు, గాని అవి మనుషుల యొక్క మొహాల్ని చూచి వీరి యొక్క స్వార్థ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని తీర్చేటువంటి తీర్పులుగా ఉంటూ ఉంటాయి. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ వేషధారులకు ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే, వారు తప్పు చేయవచ్చు, మనుషులుగా వారు కూడా తప్పు చేయవచ్చు. అయితే వారు తప్పు చేసినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారుగా వీరు ఉండరు, కానీ వాటిని సమర్థించుకునేటువంటి వారుగాను, వారి మాటలు, వారి క్రియలు, వారు చెప్పేటువంటి వాక్యంలోని రెఫరెన్సులు సహితం ఇట్లానే ఉంటూ ఉంటాయి. వాళ్ళు తప్పేదో చేశారు, అయితే నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పవచ్చు, అది చెప్పరు. ఏమని చెప్తారంటే, బైబిల్లో పలానా సందర్భంలో పలానా ఆయన కూడా ఇలా చెయ్యలేదా, ఆ సందర్భంలో మరి అది ఎలా రైట్ అయ్యింది, కాబట్టి నేను చేసింది కూడా రైటే అని తమ తప్పును సమర్థించుకునేటువంటి విధంగా వాక్యాల్లోని రెఫరెన్సులను సహితము ఎత్తి చూపించేటువంటి వారుగా వీరు తయారవుతూ ఉంటారు. ఈ లక్షణం ఎవరిలోనన్నా కనపడిందంటే మనం చాలా అనుమానించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి విశ్వాసం నుండి ఇప్పుడు తప్పిపోయారనేటువంటి ఆ యొక్క లక్షణము దానిలో నిగూఢంగా మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత, వీరు పాపులారిటీని, పొగడ్తల్ని, మన్ననలను, ఇతర స్వార్థ ప్రయోజనాలని ఆశించి వాటి కోసం త్రాపత్రయపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళందరినీ మీరు గమనించినట్లయితే, వాళ్ళు పై వాళ్ళు వస్తున్నారని అంటే నేను ఆ యొక్క పార్టీలో టికెట్ల కోసం ఆశించేటువంటి వ్యక్తిగా ఉన్నానని అంటే, ఆ పై వాళ్ళని మెప్పించేందుకు, టికెట్లు నేను పొందేందుకు, నా స్వార్థ ప్రయోజనాల్ని సంరక్షించుకునేందుకు ఎన్ని తిప్పలైనా పడుతూ ఉంటాను, ఎన్నైనా చేస్తూ ఉంటాను. హృదయాంతరంగంలో ఉన్నటువంటి వాటిని కూడా ఒకసారి కొంతవరకు నేను కప్పిపుచ్చుకొని, నాకు టికెట్ కోసం, నా స్థానం కోసం, నేను నా స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి వాడినిగా ఉంటూ ఉంటాను. ఇదే రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు సంఘాల్లో సహితము దాపురిస్తూ ఉన్నది. ఇది చాలా చాలా కలత పెట్టేటువంటి విషయము. ఎందుకంటే మనుషులలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితి లోకరీతిగా ఉన్నదంటే దాన్ని తీసేయండి. అయితే సంఘములలో సహితము ఇలాంటి పరిస్థితి దాపురిస్తూ ఉన్నదంటే, సంఘములోనూ మనుషులలోనూ వారి యొక్క విశ్వాసపు మెట్టు అనేటువంటిది ఎప్పుడో దిగజారిపోయిందని మనం గమనించాల్సి ఉంటుంది. వీరు కుట్రలే పన్నేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది కంపెనీలు ఎలాంటివన్నీ మనం చూడొచ్చు. వారే కుట్రలు పన్నేటువంటి వారుగా తయారవుతూ ఉంటారు, కుటిలంగా ప్రవర్తించేటువంటి వారుగా తయారవుతూ ఉంటారు, మనసాక్షి చెడిపోయినటువంటి వారి కన్నా హీనులుగా వీరే కనపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడాను కొంతమంది విశ్వాసులలో మనం చూడదగినటువంటి లక్షణాలుగా ఉంటూ ఉంటాయి. వీళ్లే కుట్రలు కుటిలంగా ప్రవర్తించేటువంటి వాటన్నిటిని పన్ని విశ్వాసులకు సహితము తెలియజేస్తూ ఉన్నట్లయితే అది ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందండి. ఒకసారి ఒక కథతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతుంటే ఏదో విషయం వచ్చింది. ఆ విషయంలో ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేటువంటి దాని గురించి నేను ఏదో చెప్పబోతుంటే అతను ఏమన్నాడంటే, అలా కాదండి, దీని సొల్యూషన్ ఏంటంటే ఇది ఈ రకంగా చేయాలి, ఆ సమయంలోనే వారు అటెలిపోవాలి, వీరు ఇటు రావాలి, అప్పుడు అందరికీ సేఫ్ సైడ్గా ఉంటుందండి అది అనేసి అతనే ఏదో చెప్తూ ఉన్నాడు. సరే ఎక్కడిదయా ఇదంతాను అని ఆలోచిస్తే వారికి ఎవరో చెప్పారు. ఎందుకంటే ఈ కుటిలంగా ఎప్పుడు ప్రవర్తించేటువంటి వారు, ఆలోచనలన్నీ కూడాను వెనకాలండి నడిపించేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు కదండి, చక్రం తిప్పే వాళ్ళు అంటాం, వాళ్ళు ఎవరో చెప్పారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో నీవు దేవుని సేవను చేసేటువంటి వాడుగా ఉండలేవు. నీవు దేవుని సేవను పక్కన పెట్టి దయ్యపు సేవ చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే అది వేరే విషయం, కానీ దేవుని సేవ చేస్తున్నానని దేవుని సేవ చేసేటువంటి వాడివి దేవుని చిత్తానుసారంగా నీవు పనులు చేసేటువంటి వాడివై ఉండాలి. దేవుని సేవ చేసేటువంటి వాడివి దేవుడు ఏది చెప్తే దాని ప్రకారమే నువ్వు నడుచుకునేటువంటి వాడివై ఉండాలి. కానీ నీ బుర్రను నా బుర్రను ఇతరుల బుర్రలను ఉపయోగించి మనుషుల బుర్రలను ఉపయోగించి సేవ చేసేటువంటి వాడివిగా నువ్వు ఉండవు. ఎందుకంటే నువ్వు ఆయన సేవకుడవు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట నువ్వు అది రాజైనప్పటికీ మరొకరైనప్పటికీ దానిని డెలివర్ చేయవలసినటువంటి అవసరం నీ మీద ఉన్నది. అలా డెలివర్ చేసి శిరఛేదనం చేయబడినటువంటి వారు ఉన్నారు, చంపబడినటువంటి వారు ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. అలాంటి వారు దేవుని యొక్క ప్రవక్తలు. అంతేగాని ఎండను బట్టి గొడుగు మార్చేటువంటి వాళ్ళమును, వర్షాన్ని బట్టి గొడుగులు మార్చేటువంటి వారం గాను మన ఇష్టానుసారంగా మన సేఫ్ సైడ్ చూసుకుంటూ అటు ఇటు పరుగులెత్తుతూ ప్రజల యొక్క పొగడతలను బట్టి అటు ఇటు తిరిగేటువంటి వారము మనము విశ్వాసులము దేవుని సేవకులము అని చెప్పుకునే ముందు కొంత ఆలోచించుకొని మన పరిస్థితిని సరిచేసుకునవలసినటువంటి అవసరము ఉన్నది. వీరు మనుషుల ముందు చాలా భక్తి పరులుగా కనపడాలనేటువంటి ఉద్దేశం చేత ఏదో హడావిడి చేస్తూ ఉంటారండి. రకరకాలుగా అక్కడికి తిరిగినట్టుగా ఇక్కడ తిరిగినట్లుగా వాళ్ళని సర్దినట్లుగా వీళ్ళని సర్దినట్లుగా వాళ్ళకి సహాయం చేసినట్లుగా వీళ్ళకి సహాయం చేసినట్లుగా కనపడుతూ ఉంటారు. కానీ వారి చేష్టల యొక్క వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ఆ గురి ఏంటంటే, ఆ గమ్యం ఏంటంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవటం అనేటువంటిది మాత్రమే. వీళ్లలో కొంతమంది మాయవేషంగా దీర్ఘ ప్రార్థనలు చేసేటువంటి వారు గాను మనుషులకు కనబడవాలని ప్రార్థించేటువంటి వారు గాను ఉండేటువంటి వారు ఉన్నారు. వారు ఒంటరిగా ప్రార్థనలో ఎంత సమయం దేవునితో గడుపుతున్నారో మనకు తెలియదు. కానీ వారు గుడిలోనికి వచ్చినప్పుడు మాత్రము ఏదో ప్రజల ముందు కనపడాలనేటువంటి ఉద్దేశం చేత దీర్ఘ ప్రార్థనలు చేసేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది పగ తీర్చుకునేటువంటి వారుగా కూడా ఉంటూ అవకాశాల కోసం వెతికేటువంటి వారుగా ఉంటారు. వారికి ఇతరులు ఏదో కష్టం కలిగించారని, వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి వీరికి ఏదో బాధ కలిగిందనేటువంటి ఉద్దేశం చేత వారిపై అవకాశం కోసం చూస్తూ ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం చేత ఆ పన్నాగములు పన్నేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఈ పరిస్థితి గనక ప్రజల్లో కనపడుతూ ఉన్నట్లయితే వారు తొందరగా పశ్చాత్తాపడి తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లయితే మంచిది. లేకపోతే కేవలము నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితములను వారు బ్రతికి చివరికి వారి జీవితాన్ని ముగించేటప్పుడు దేవుని యొక్క దృష్టిలో ప్రయోజనకరమైనటువంటిది ఏది కూడా వారు చేయనట్లుగానే తమ జీవితాన్ని వ్యర్థంగా ముగించేసినటువంటి వారుగా వారు అయిపోగలరు. వీళ్ళు ఇతరులకు చెప్పేటువంటి వారుగా ఉంటారు, కానీ వారు మాత్రం చేసేటువంటి వారుగా చాలా తక్కువ సార్లు కనపడుతూ ఉంటారు. ఏదో నామక ఒకటి రెండు విషయాల్లో వాళ్ళు ఏమైనా చేసేటువంటి వారుగా కనబడాలని చేసేటువంటి వారుగా ఉంటారు తప్ప వారు ఇతరుల మీద మోయలేనటువంటి భారాలను పెట్టి వారు మాత్రం చెయ్యాలని, వీరు మాత్రం వాటిని ఏమాత్రం చేసేటువంటి వారుగా ఉండరు. ఇలాంటి వారంతా కూడాను వేషధారణ బ్రతుకు బ్రతుకుతున్నారని మనం గమనించవలసి ఉంటుంది. మానవ మాత్రులంగా మనము రకరకములైనటువంటి పరిస్థితుల ద్వారా వెళ్లేటప్పుడు మనము కూడా కొన్నిసార్లు టెంప్ట్ చేయబడవచ్చును. వేషధారణంగా బ్రతికేందుకు మనము కూడా అనేక సార్లు టెంప్ట్ చేయబడవచ్చును. కాబట్టి ఏదో ఎవరో వేషధారణతో బ్రతుకుతున్నారు కాబట్టి మనం పూర్తిగా ఇన్సులేట్ చేయబడినటువంటి వారమని మనం ఎన్నడూ తలంచకూడదు. యేసు ప్రభువు పులిసిన పిండిని గురించి చెప్తూ దాని పాపంతో పోలుస్తూ అది ముద్దలోనికి ప్రవేశించినప్పుడు కొద్దిగా ప్రవేశిస్తుంది గాని అది ఉన్నటువంటి ముద్దనంతటిని అనతి కాలంలోనే పులుపుగా చేయగలదు అని పాపాన్ని పులిపిండితో పోలుస్తూ ఆయన అక్కడ చెప్పడం జరిగింది. వేషధారణ అనేటువంటిది కూడా పులిపిండి లాంటిదే, అది కొద్దిగా మనలో ప్రవేశిస్తుంది. అది తన పని తాను చేసుకుంటూ వెనక ఉండి క్వయట్గా ఉంటూ ముద్ద అంతటిని అంటే నీ యొక్క హృదయం అంతటిని కూడాను ఆక్యుపై చేయనంత వరకు అది పనిని పూర్తి చేసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ పులిపిండిని మనలోంచి తొలగించటం అనేటువంటిది ముద్దంతా కూడా పులియక ముందే దానిని మనలో నుండి తొలగించటం అనేటువంటిది మంచిది. అది రాకుండానే చూసుకోవాలి. ఒకవేళ ప్రవేశించినట్లయితే అది ప్రవేశించగానే నీకు తెలుస్తుంది. దానిని వెంటనే తొలగించుకున్నట్లయితే ముద్దంతా కూడా పులియకుండా నీవు జాగ్రత్త పడగలవు. లేకపోయినట్లయితే అది పులిపిండి వచ్చింది, ప్రవేశించింది, దాని పని అది చేస్తూ ఉన్నదని నువ్వు గ్రహించిన తర్వాత కూడా నీవు దానిని నెగ్లెక్ట్ చేసినట్లయితే నీ హృదయం అంతా కూడా నువ్వు పాడైపోయే వరకు, నువ్వు పూర్తిగా వేషధారి అయిపోయే వరకు, అదే విధముగా కొన్ని నెలల పాటు లేక సంవత్సరముల పాటు దశాబ్దముల పాటు లేక నీ జీవితాంతం అదే విధంగా గడిపివేసేటువంటి వాడిగా నేను చేయగలను. ఈ దినమందు నీవు వెనకకు తిరిగి చూచుకున్నట్లయితే నీ యొక్క జీవితంలో వేషధారిగా బ్రతుకుతూ గడిపినటువంటి కాలం ఎంత ఉన్నది అని నీవు దాన్ని ఎస్టిమేట్ చేసుకుని చూసుకున్నట్లయితే ఎంతో కాలము వేషధారిగానే ఉండి ఉండవచ్చును. ఎందుకంటే హృదయాంతరంగంలో నీకున్నటువంటి తప్పిదములను దేవుడు నీకు కనపరుస్తున్నప్పుడు నీవు వాటిని పక్కన పెట్టి వేసి గుడికి వెళుతూ గుడిలో మాత్రము పరిశుద్ధమైనటువంటి బ్రతుకు బతుకుతూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్లుగా ప్రవర్తిస్తూ తర్వాత ఎవరు చూడనప్పుడు, ఎవరు పరిశీలించనప్పుడు, లోకములోనికి వచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి జీవితం అంతా కూడా వేషధారణ బ్రతుకు మాత్రమే. ఇది నీ జీవితంలో ఎంతకాలం నుండి కొనసాగుతూ ఉన్నదో అది గమనించినట్లయితే కొంతమంది జీవితంలో అది మొదటి నుండి చివరి వరకు అలా కొనసాగుతూనే ఉంటూ ఉంటుంది. ఇది మనలో ఉండటం అనేటువంటిది సరైనటువంటి విషయము కాదు, దానిని వెంటనే సరి చేసుకునవలసినటువంటి విషయము ఉన్నది. నేటి దినములలో సంఘములలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా అయిపోతున్నది అంటే వీటిని గురించి పట్టించుకునేటువంటి వారు లేరు. ఏమండి ఆ మరీ అంత నిక్కసగా ఉండాలనుకుంటేనండి మనం ఈ లోకంలో బ్రతకలేమండి. లోకంలోనికి వెళ్ళినప్పుడు లోక పద్ధతులు మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గుళ్ళోనికి వచ్చినప్పుడు ఈ పద్ధతులు ఇక్కడ ఉంటాయండి. అలా అయితేనే కొంత మనం ఏదన్నా బతికి 4 రోజులు సాగేటువంటి అవకాశం ఉందండి. మీరు చెప్పే విధంగా అయితేనండి మనం ఇక ఉండాల్సిన అవసరం లేదండి అని చెప్పేటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. పాస్టర్ల సహితము, సంఘ పెద్దలు సహితము, భక్తులైనటువంటి వారు సహితము తప్పైనటువంటి సిద్ధాంతాలని బోధిస్తూ రకరకములుగా ప్రజలను మభ్యపెట్టేటువంటి దినములుగా ఈ దినములు అనేటువంటివి ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక ఆయన ప్రసంగాన్ని నేను వింటూ ఉన్నాను. ఆయనను మరియు కథను ఎదురుగా కూర్చొని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్నప్పుడు ఈయన జవాబులు చెప్తూ ఉన్నాడు. ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న కొంత కీలకమైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనటువంటిది. దానికి ఈయన ఏం సమాధానం చెప్తాడని నేను చూస్తూ ఉన్నాను. అయితే ఈయన చాలా పెద్దవాడిగా క్రైస్తవ సమాజంలో పరిగణించబడుతూ ఉన్నాడు. ఈయన పెద్దవాడని తనకు తానే చెప్పుకుంటూ ఉంటాడు, పుస్తకాలు రాశానని చెప్పుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈ సామాజిక మాధ్యమాల్లో కూడాను ఈయన యొక్క ప్రసంగాలు అనేటువంటివి ఇవన్నీ కూడాను బాగా పరిచయమైనటువంటివి. అయితే ఆయన అతను వేసినటువంటి ఆ ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం చూసినప్పుడు నేను ఒక్కసారిగా తలకిందులైపోయాను. దేవుని వాక్యానికి 180 degrees పూర్తిగా వ్యతిరేకమైనటువంటి సమాధానాన్ని ఆయన చెప్పాడు. దాన్ని చూసినప్పుడు నేను ఏమిటి వ్యక్తి ఇలా ఉన్నాడు, వయసులో పెద్దవాడు, ఆ తర్వాత ఆయనకి ఆయనే ఒక డెసిగ్నేషన్ కూడా ఇచ్చుకున్నాడు, ఆ డెసిగ్నేషన్తో ఆయన ఆయన పిలుచుకుంటూ ఉంటాడు. ఈయన చెప్పుతున్నటువంటిది ఈ యొక్క విషయంలో ఎంతో మందికి కీలకమైనటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి వాక్యాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టానుసారంగా చెప్తూ ఉన్నాడు ఏంటి అని నేను చాలా అభ్యంతరపడ్డాను. దానివల్ల మరి అది విని ఎంతమంది పక్కదారితో పట్టారో మరి నాకైతే తెలియదు, కానీ ఇలాంటి వారందరూ కూడాను సమాజంలో తయారవటం వలన క్రైస్తవ సమాజంలో ఏది సరైనటువంటి బోధ, ఏది సరైనటువంటిది కాదు అనేటువంటి విషయంలో ఎంతో సందిగ్ధత అనేటువంటిది నేటి దినాల్లో నెలకొంటూ ఉన్నది. నీవు ప్రార్థన పరుడువైనట్లయితే, దేవుని సన్నిధిలో నీవు గడిపేటువంటి వాడవైనట్లయితే, నీవు ఆయన వాక్యమును చదివి దానిని లోతుగా అర్థము చేసుకుని పరిశుద్ధత అనేటువంటి ఆ మాట యొక్క అర్థమును నువ్వు పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడమైనట్లయితే, నీవు పరిశుద్ధుడుగా ఎలా ఉండాలో అనేటువంటిది పరిశుద్ధాత్మనికి తెలియజేసేటువంటిదిగా ఉంటుంది. అంతేగాని ఏదో ఒకరి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన చెప్పేటువంటిది ఒక రకంగా ఉంటుంది, మరొకరి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పేటువంటిది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థనను మీరు వెనుక పెట్టవద్దు. దేవుని యొక్క సన్నిధిలో గడుపుట అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. నీవు ఒక దినము ప్రార్థన చేయకపోయినట్లయితే రెండవ దినము ప్రార్థన చేయటానికి మనసు నీకు రాదు. రెండో దినము చేయకపోయినట్లయితే ఇక అలానే కొన్ని దినముల పాటు కంటిన్యూ అవుతూ ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో ఇరుకో ఇబ్బందో ఏదో కలిగినప్పుడు మళ్ళీ దేవాదేవా అనుకునేందుకు భయపడుతూ వెళుతూ ఉంటావు. ఇలాంటి భయభక్తులు దేవుడు కోరేటువంటి వాడు కాడు. దేవుడు నీ నుండి నా నుండి ఆశించేటువంటిది ఏదై ఉంటుందంటే, నువ్వు ఎవరైనప్పటికీ, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీవు మేలును అనుభవిస్తున్నప్పటికీ, కీడును అనుభవిస్తున్నప్పటికీ, దేవుని నమ్మేటువంటి వాడు గను, ఆయన వాక్యం మీద ఆధారపడేటువంటి వాడు గను, ఆయనకి ఇష్టడై బ్రతికేటువంటి వాడు గను నువ్వు నిలబడాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక అయినది. లోకం అనేటువంటిది, జీవితం అనేటువంటిది మారిపోయేటువంటి సంఘటనలతోనూ సమయాలతోనూ మిళితమైనటువంటిది. అయితే ఈ పరిస్థితులను నీవును నేనును ఎలా దేవుని మీద రిలై అవుతూ విశ్వాసంతో ముందుకు సాగుతున్నాము అనేటువంటిది దేవుడు నిత్యము చూచేటువంటి విషయమై ఉన్నది. కాబట్టి ఈ దినమందు మనలను మనం పరీక్షించుకొంచు. వేషధారణ బ్రతుకు మనలో ఉన్నదా? ఎంతకాలము నుండి ఉన్నది? దీనిని ఎంతకాలం నీవు నెగ్లెక్ట్ చేసావు? నేను నెగ్లెక్ట్ చేశాను. ఇంకా ఎంతకాలము ఇది కొనసాగవలసి ఉన్నది? దీనిని కొనసాగించుటకు నువ్వు ఇంకా రెడీగా ఉన్నావా? లేకపోతే దీని నుండి, ఈ దినమందే దాని నుండి విడుదల నుంది దేవుని యొక్క కృప చొప్పున ఆయన యొక్క మార్గములలో నడుచుకున్నటకు నీవు సుముఖత చూపుచు అంగీకరించినటువంటి వాడే ముందుకు నడిచేటువంటి వాడుగా నీవు ఉండాలని అనుకుంటున్నావా? ఆ విధంగా ఉండునట్లుగా దేవుని యొక్క ఆత్మ మనకందరికీ సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, విశ్వాస జీవితంలో వేషధారణ బ్రతుకు అనేటువంటిది ఎంతో భయంకరమైనటువంటి స్థితి అయినది. ఎంతో మంది ప్రజలు, పెద్దలు, విశ్వాసులు, సంఘములో కాపరులు సహితము దీనికి గురి అయినటువంటి వారు గాను, దీనికి గురి అయిన తర్వాత దాని చేతని పట్టబడి ఏడవబడి దానిలోనే కొనసాగుతున్న వారు గాను, కొనసాగిన వారు గాను, తమ జీవితమునంతను దానిలోనే గడిపి వేసి నిర్ప్రయోజకమైనటువంటి జీవితంతో లోకమును విడిచిన వారు సహితము ఉన్నారు. ప్రవ్వా, మీరే మీ కృపను మాకు అనుగ్రహించి ఈ భయంకరమైన స్థితి నుండి మమ్ములను విడిపించండి. ఈ నూతన సంవత్సరములో మేము ప్రవేశించినప్పుడు మా యొక్క బ్రతుకులను మేము మీ యొక్క వెలుగులో సరిచూసుకుని వేషధారణ నుండి విముక్తి నొందిన వారమై నూతనముగా మా జీవితములను విశ్వాస జీవితములో ప్రారంభించుటకు మాకు సహాయం చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.